We continue our study today on all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈ రోజు కూడా కొనసాగిద్దాం.
And the reason why we're studying it is because before Jesus went up to heaven.
దీన్ని మనము ఎందుకు అధ్యయనం చేస్తున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు ఆరోహణమయ్యే సమయంలో
He told his disciples to go into every nation on the face of the earth.
మీరు ఈ భూమి మీద సమస్త దేశములకు వెళ్లి ఈ విధంగా చేయమని శిష్యులతో చెప్పారు.
Matthew 28 verse 19 and 20.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 20 వచనాలు.
To make disciples.
శిష్యులనుగా చేయమని ఆయన చెప్పారు.
And to teach them every single thing that he commanded.
మరియు తాను ఆజ్ఞాపించిన సమస్తమును ప్రతిదీ కూడా గైకొనవాలని వారికి బోధించమని చెప్పారు.
So we're just trying to fulfill that great commission.
ప్రభు అప్పగించిన ఆ గొప్ప పనిని నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం.
To teach people every single thing that Jesus commanded.
యేసు ఆజ్ఞాపించినదంతయు కూడా గైకొనమని ప్రజలకు బోధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.
Especially those things, laying emphasis on those things that are not being sufficiently emphasized in Christendom today.
ముఖ్యంగా ఈనాడు క్రైస్తవత్వంలో ఇంకా చాలినంతగా నొక్కి చెప్పని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చూస్తూ ఉన్నాం.
A lot of people are just happy with having their sins forgiven and that's it.
అనేక మంది కేవలం వారి పాపాలు క్షమించబడ్డాయని సంతోషంతో ఉన్నారు అంతే.
They do not know Jesus as their savior.
వారి రక్షకునిగా యేసు వారికి తెలియదు.
They know him as their forgiver.
కేవలం వారి పాపాలు క్షమించేవానిగా మాత్రమే ప్రభు వారికి తెలుసు.
We were considering, for example, two particular sins in our last two studies.
మన గత రెండు అధ్యయనముల్లో మనము రెండు పాపములను గురించి చూస్తూ ఉన్నాం.
Anger and sexually lustful thinking.
కోపము మరియు లైంగిక పరమైన మోహముతో కూడిన తలంపులు.
These are not two sins that you hear spoken about much.
ఈ రెండు పాపములను గురించి ఎక్కువగా బోధించినట్లుగా మనం వినం.
Because most preachers don't have any victory over both these areas.
ఎందుకంటే అనేక మంది బోధకులకు ఈ రెండు విషయాల్లో కూడా విజయం లేదు.
And so they can't possibly have the authority to speak against it.
కాబట్టి వాటికి వ్యతిరేకంగా లేక విరోధంగా మాట్లాడటానికి వారికి అధికారం లేదు.
And even if they do speak against it, they will not speak about it in a practical way as to how to overcome them.
ఒకవేళ వాళ్ళు ఈ రెండు పాపముల గురించి విరోధంగా మాట్లాడినా కూడా అభ్యాసాత్మకంగా ఆచరణాత్మకంగా ఏ విధంగా జయించాలి అనేది వాళ్ళు మాట్లాడరు.
సో వీ వాంట్ లుక్ అ లిటిల్ మోర్ అట్ ది సిన్స్.
కాబట్టి ఈ పాపములను గురించి మరికొంచెం మనం చూద్దాం.
సో దట్ వీ డోంట్ జస్ట్ హియర్ అబౌట్ ఇట్.
కాబట్టి మనం కేవలం దాన్ని వినటం మాత్రమే కాక
సీ ది సీరియస్నెస్ ఆఫ్ ఇట్,
కేవలం దాని యొక్క తీవ్రతను మాత్రమే చూడటం కాక
బట్ ఆల్సో అండర్స్టాండ్ హౌ వీ కెన్ ఓవర్కమ్ ఇట్,
వాటిని ఏ విధంగా జయించాలో కూడా మనం అర్థం చేసుకుందాం.
అండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ఇట్ ఇస్ సీన్ బై ద ఫ్యాక్ట్ దట్ దీస్ ఆర్ ది ఓన్లీ టూ సిన్స్ ఇన్ ద సర్మన్ ఆన్ ద మౌంట్ వేర్ జీసస్ మెన్షన్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ గోయింగ్ టు హెల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ సిన్. నౌ
వీటి యొక్క తీవ్రతను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపముల వల్ల అయితే ఒక మనిషి నరకానికి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారో ఆ రెండు పాపములు ఇవే.
ఐ వుడ్ సే 99% of Christians do not feel that anger is a very serious sin.
99% మంది క్రైస్తవులు కోపం అనేది అంత తీవ్రమైన పాపం అని వాళ్ళు పరిగణించరు.
They certainly do not feel that anger can take them to hell.
కోపము వాళ్ళని నరకానికి తీసుకువెళ్ళగలదని వాళ్ళు భావించరు.
In other words, they don't believe what Jesus said in Matthew 5:22.
ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5:22 వచనంలో ఏదైతే చెప్పారో దాన్ని వాళ్ళు నమ్మరు.
I don't know what type of Bible they have.
వాళ్ళు ఎలాంటి బైబిల్ ను కలిగి ఉన్నారో నాకు తెలియదు.
ఐ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ క్రిస్టియన్స్ దే ఆర్ ఇఫ్ దే డోంట్ బిలీవ్ వాట్ జీసస్ క్రైస్ట్ సెడ్.
యేసుక్రీస్తు ప్రభు చెప్పింది నమ్మనట్లయితే అసలు వాళ్ళు ఎలాంటి క్రైస్తవులో కూడా నాకు తెలియదు.
దెన్ హూమ్ డు యు బిలీవ్?
మరి నీవు ఎవరిని నమ్ముతావు?
డు యు బిలీవ్ ద సైకాలజిస్ట్స్?
మానసిక శాస్త్రవేత్తలను మీరు నమ్ముతారా?
వెల్ దే కాంట్ లీడ్ యు టు హెవెన్.
వాళ్ళు నిన్ను పరలోకమునకు వెళ్ళేటట్లు నడిపించలేరు.
ఇన్ ద సేమ్ వే ఐ డోంట్ థింక్ 99% ఆఫ్ క్రిస్టియన్స్ బిలీవ్ దట్ లస్టింగ్ ఆఫ్టర్ ఎ వుమన్ with your eyes is serious enough to take you to hell.
Ade vidhanga oka streeni nee kannulato mohapu choopulu choodatam dwara adi ninnu narakaniki teeskuvellagaladu ane vishayanni 99% mandi christavulu nammaru.
Most people don't take that seriously at all.
అనేక మంది దీన్ని అసలు తీవ్రంగా తీసుకోరు.
And that's the work of the devil.
అది అపవాది యొక్క పని.
That he's made sin such a light, unimportant thing.
పాపమును తేలికైన ప్రాముఖ్యత లేని దానిగా చేశాడు.
Think of a disease like AIDS.
ఎయిడ్స్ జబ్బు గురించి ఒకసారి ఆలోచించండి.
And people are even afraid of cancer.
ప్రజలు క్యాన్సర్ అంటే కూడా భయపడతారు.
AIDS is much worse.
కానీ ఎయిడ్స్ అనేది ఇంకా ఎంతో భయంకరమైన జబ్బు.
How many would take AIDS as a very light thing? It doesn't matter.
ఎంతమంది ఎయిడ్స్ ని చాలా తేలిగ్గా తీసుకుంటారు, పర్వాలేదులే అంటారు.
I'll tell you who.
ఆ విధంగా ఎవరు చేస్తారు నేను చెప్తాను.
The one who is completely ignorant of what AIDS can do.
ఎయిడ్స్ వల్ల ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు మాత్రమే ఆ విధంగా చేస్తారు.
Some illiterate poor woman in a village.
గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యులైన పేద స్త్రీలు ఆ విధంగా ఉంటారు.
If you tell her that she's got cancer.
ఆమె క్యాన్సర్ వచ్చిందని నువ్వు చెప్పినట్లయితే.
She's not disturbed because she doesn't know what cancer is.
ఆమె ఏమీ కలత చెందదు, ఎందుకంటే అసలు క్యాన్సర్ అంటే కూడా ఆమెకు తెలియదు.
She doesn't know the seriousness of cancer because she is illiterate.
క్యాన్సర్ యొక్క తీవ్రత ఆమెకు తెలియదు, ఎందుకంటే ఆమె నిరక్షరాస్యురాలు.
An educated person would be very disturbed if the doctor tells him that cancer has spread all over inside his body.
తన దేహమంతా కూడా ఈ క్యాన్సర్ విస్తరించిందని వైద్యుడు ఒక చదువుకున్న వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎంతో కలత చెందుతాడు.
Why is he disturbed?
ఎందుకు ఆ వ్యక్తి కలత చెందుతాడు?
Because he sees the danger of cancer.
ఎందుకంటే ఆ వ్యక్తికి క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదం తెలుసు కాబట్టి.
In the same way, when you are spiritually illiterate.
అదే విధంగా నీవు ఆత్మీయంగా నిరక్షరాస్యుడు అయితే.
You don't consider anger as serious.
కోపం అనే దాన్ని నీవు తీవ్రంగా తీసుకోవు.
When you are spiritually illiterate.
ఆత్మీయంగా నీవు నిరక్షరాస్యుడుగా ఉన్నప్పుడు.
You don't consider lusting after women as serious.
ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటం ఎంత తీవ్రమైందో నీవు చూడలేవు.
That is a mark of your spiritual illiteracy.
నీవు ఆత్మీయంగా ఎంత నిరక్షరాస్యుడుగా ఉన్నావో చూడటానికి అది గుర్తు.
Just like that illiterate woman doesn't know how serious cancer is.
నిరక్షరాస్యురాలైన ఆ స్త్రీ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైందో చూడలేనట్లుగా.
In the same way, one who is literate, spiritually literate, will take these sins very seriously.
అదే విధంగా ఆత్మీయంగా చదువుకున్న వాళ్ళు ఈ పాపాలను ఎంతో తీవ్రంగా తీసుకుంటారు.
He doesn't need even the words of God to tell him that. He knows it instinctively that these are serious sins.
ఇవి తీవ్రమైన పాపాలని చెప్పడానికి అతనికి దేవుని మాటలు కూడా అవసరం లేదు. అతనికే తెలుస్తుంది ఇవి ఎంత తీవ్రమైన పాపాలు.
Because one hurts other people, the other hurts himself.
ఎందుకంటే ఒకటేమో ఇతరులను గాయపరుస్తుంది, ఇంకొకటేమో తన్నే గాయపరుస్తుంది.
So that's why we want to look at these more carefully and
అందుకే వీటిని మనం ఎంతో జాగ్రత్తగా చూడాలనుకుంటున్నాం.
Ask ourselves, how can we overcome them?
వాటిని ఏ విధంగా జయించాలో కూడా మనం చూస్తూ ఉన్నాం.
And remember, Jesus said that it's the responsibility of those who preach God's word.
దేవుని యొక్క వాక్యం ఎవరైతే బోధిస్తున్నారో వీటి గురించి బోధించడం వారి బాధ్యత అని యేసు ప్రభు చెప్తున్నారు.
To make every single one of their flock, if they are pastors or if they are teachers, to teach every single one of the people they teach how to overcome in these two areas.
కాబట్టి పాస్టర్లు కాని లేక బోధించే వాళ్ళైతే ఎవరికైతే వాళ్ళు బోధిస్తున్నారో అందులో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు విషయాల్లో జయించాలని వాళ్ళు బోధించాలి.
And I want to ask you, if you're a preacher or a pastor or a teacher, whether you're doing that.
ఒకవేళ నీవు ఒక బోధకుడు అయితే లేక ఒక కాపరి అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఆ విధంగా బోధిస్తున్నారా?
Have you overcome yourself in these two areas?
ఈ రెండు విషయాల్లో మొట్టమొదట మీరు జయించారా?
And are you teaching other people to whom you preach to overcome in these areas?
మీరు ఎవరికైతే బోధిస్తున్నారో వారు కూడా ఈ రెండు విషయాల్లో జయించాలని మీరు బోధిస్తున్నారా?
Are you showing them how it is possible?
ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో మీరు చూపిస్తున్నారా?
If not, you're failing in your duty. And I would say you have no right to be a minister of the gospel if you are not teaching people what Jesus taught.
యేసు క్రీస్తు ప్రభు ఏవైతే బోధించారో వాటిని మీరు ప్రజలకు చెప్పకుండా మీ బాధ్యతను మీరు నెరవేర్చకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మీకు అర్హత లేదని నేను చెప్తాను.
If you are, most Christians are today preaching what the psychologists teach, not what Jesus taught in the Bible.
ఈ రోజు అనేక మంది బోధకులు ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తు ప్రభు బైబిల్లో బోధించిన దాన్ని బోధించకుండా మానసిక శాస్త్రాన్ని బోధిస్తున్నారు.
There are very few prophetic voices in Christendom today that hold people up to the standards that Jesus proclaimed in his word.
యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యములో ఏవైతే మాటలు చెప్పారో దానికి అనుగుణంగా ఈనాడు చాలా కొద్ది మంది ప్రవచనాత్మకంగా బోధిస్తున్నారు.
ఈ
విషయంలో ఎంతో కొదువ ఉంది, ఇది ఎంతో విచారకరం.
The devil has silenced prophetic voices in the church.
సంఘములో ప్రవచనాత్మకమైన స్వరాలు లేకుండా అపవాది మౌనంగా ఉండేటట్లు చేశాడు.
And most people are thinking of prophecy only as predicting the future.
చాలా మంది ప్రవచనాత్మకంగా చెప్పటం అంటే భవిష్యత్తును తెలుసుకోవటం అనుకుంటారు.
And usually predicting the future in relation to material things.
సాధారణంగా భవిష్యత్తు గురించి చెప్పటం అంటే భౌతిక సంబంధమైన విషయాల గురించే చెప్తుంటారు.
That's a deception.
అది మోసం.
Prophetic voice is that which leads God's people to repentance from the sins that are destroying them.
ప్రవచనాత్మకమైన మాటలు ఏం చేస్తాయంటే దేవుని ప్రజలను ఏ పాపాలైతే నాశనం చేస్తున్నాయో వాటి నుండి మారు మనసు పొందినట్లుగా పశ్చాత్తాపడినట్లుగా చేస్తాయి.
Material prosperity is not the way to heaven.
భౌతిక పరంగా అభివృద్ధి చెందటం నిన్ను పరలోకానికి చేర్చదు.
It's freedom from sin. That's the way to heaven.
పరలోకమునకు వెళ్లే మార్గం ఏంటంటే పాపము నుండి విడుదల పొందటమే.
The angel when he came to Joseph in Matthew chapter 1
మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపు దగ్గరకు వచ్చిన దేవదూత,
we read the very first promise as you turn to the pages of the New Testament.
ఆ మాటల్లో కొత్త నిబంధనలో ఉన్న మొట్టమొదటి వాగ్దానాన్ని మనం చూస్తాం.
The very first promise in Matthew 1:21 is Jesus will save his people from their sins.
మొట్టమొదటి వాగ్దానము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము, యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును.
You shall, that is the meaning of the name Jesus.
యేసు అనే నామమునకు అర్థం అది.
A lot of people use the name Jesus, they don't even know what it means.
చాలా మంది యేసు అనే మాటను ఉపయోగిస్తారు కానీ అసలు దాని అర్థం కూడా వాళ్ళకి తెలియదు.
Matthew 1:21 tells us the name Jesus means one who will save his people from their sins.
మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనకు ఏం చెప్తుందంటే యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును అనే అర్థము.
Now what's the difference between being saved from our sins and being forgiven of our sins?
మన పాపములు క్షమించబడటానికి మనము పాపముల నుండి రక్షించబడటానికి వ్యత్యాసం ఏంటి?
Let's take these two sins which we considered in our last study.
మన గత అధ్యయనములో మనం చూసిన ఈ రెండు పాపముల గురించి చూద్దాం.
Anger and sexually lustful patterns of thinking.
కోపము మరియు లైంగిక సంబంధమైన మోహముతో కూడిన తలంపులు.
If you get angry in a sinful way and repent of it and ask the Lord to forgive you, he will forgive you.
నీవు కోపపడినప్పుడు అందులో పాపం ఉన్నట్లయితే నీవు ప్రభు దగ్గరికి వెళ్లి ప్రభు నన్ను క్షమించు అని అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు.
And next week you do the same thing and you ask him to forgive you, he'll forgive you.
వచ్చే వారం కూడా నీవు కోపపడి మళ్ళీ ప్రభు నన్ను క్షమించు అని అడిగినట్లయితే ఆయన క్షమిస్తాడు.
In the same way with sexually lustful patterns of thinking.
అదే విధంగా ఈ లైంగిక సంబంధమైన మోహంతో కూడిన తలంపుల విషయంలో కూడా,
యు లస్ట్ ఆఫ్టర్ ఎ వుమన్ విత్ యువర్ ఐస్ అండ్ యు రియలైజ్ ఇట్స్ ఎ సిన్ అండ్ ఆస్క్ ది లార్డ్ టు ఫర్గివ్ యు, హీ విల్ ఫర్గివ్ యు.
నీవు ఒక స్త్రీని కన్నులతో మోహపు చూపులు చూచినప్పుడు అది పాపం అని నీవు తెలుసుకుని ప్రభు నన్ను క్షమించు అని నీవు ప్రభువును అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు.
అండ్ యు డు ఇట్ అగైన్ టుమారో అండ్ యు ఆస్క్ హిమ్ టు ఫర్గివ్ యు అండ్ హీ విల్ ఫర్గివ్ యు.
అదే విధంగా నీవు రేపటి దినమున కూడా అదే విధంగా చేసి క్షమించు ప్రభు అని నీవు ప్రభువును అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు.
You turn to the internet and watch pornography and you ask the Lord to forgive you and he'll forgive you.
నీవు ఇంటర్నెట్ లో భూత చిత్రాలు చూసి ప్రభు నన్ను క్షమించు అని అడిగినట్లయితే ప్రభు క్షమిస్తాడు.
But have you been saved from these sins?
కానీ నీవు ఈ పాపముల నుండి రక్షించబడ్డావా?
No.
లేదు.
Have you been forgiven?
నీవు క్షమించబడ్డావా?
Yes.
అవును.
Your pattern is one of sinning, asking the Lord to forgive you, sinning again, asking the Lord to forgive you.
నీవు పాపం చేస్తున్నావు, క్షమించమని ప్రభువును అడుగుతున్నావు, మరలా పాపం చేస్తున్నావు, మరలా క్షమించమని అడుగుతున్నావు. ఈ విధమైన ప్రక్రియ జరుగుతూ ఉంది.
ఇట్స్ ఎన్ ఎండ్లెస్ సర్కిల్.
ఇది ఒక ముగింపు లేని వృత్తం వలె ఉంటుంది.
యు సిన్ అండ్ ఆస్క్ ది లార్డ్ టు ఫర్గివ్ యు అండ్ యు సిన్ అగైన్ అండ్ ఆస్క్ ది లార్డ్ టు ఫర్గివ్ యు.
పాపం చేస్తావు, క్షమించమని ప్రభువును అడుగుతావు, మరలా పాపం చేస్తావు, మరలా క్షమించమని ప్రభువును అడుగుతూ ఉంటావు.
హావ్ యు బీన్ ఫర్గివెన్? Yes.
నీవు క్షమించబడ్డావా? అవును, క్షమించబడ్డావు.
You may have sinned 1,000 times, all your sins are forgiven.
నీవు 1000 సార్లు పాపం చేసిండొచ్చు, నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి.
But have you been saved from your sin?
కానీ నీ పాపము నుండి నీవు రక్షించబడ్డావా?
No, because you're keeping on doing it.
లేదు, ఎందుకంటే నీవు ఇంకా దాన్ని చేస్తూనే ఉన్నావు.
It's like coming out of a pit falling into the pit again.
ఇదెలా ఉంటుందంటే ఒక గుంతలో నుండి బయటకు వస్తావు, మళ్ళీ ఆ గుంతలోనే పడిపోతావు.
You ask somebody to pull you out, he pulls you out.
బయటకు లాగమని ఎవరినైనా అడుగుతావు, ఆ వ్యక్తి బయటకు లాగుతాడు.
Tomorrow you fall into the pit again.
రేపు మరలా అదే గుంతలో పడిపోతావు.
And you ask someone to pull you out, you fall into the pit again.
మరలా ఎవరినైనా పైకి లాగమని అడుగుతావు, మరలా అదే గుంతలో పడతావు.
When is it going to end?
మరి ఇది ఎప్పటికి ముగుస్తుంది?
Jesus forgives you.
యేసు ప్రభు నిన్ను క్షమిస్తారు.
Then you have to be honest and say, I know Jesus as my forgiver, but I do not know him as my savior.
అప్పుడు నువ్వు నిజాయితీగా ఏం చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాలను క్షమించేవానిగానే నాకు తెలుసు, కానీ నా రక్షకునిగా నాకు తెలియదని నువ్వు చెప్పాలి.
I know him as one who forgives my sins, but not as one who saves me from my sins.
నా పాపాలను క్షమించేవానిగానే నాకు తెలుసు, కానీ నా పాపముల నుండి రక్షించేవానిగా నాకు తెలియదు.
We got to be honest.
మనం యథార్థంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి.
If we are dishonest with ourselves, we'll never come into the fullness of what the Bible promises us.
మనం యథార్థంగా లేకుండా ఉన్నట్లయితే బైబిల్ ఏదైతే వాగ్దానం చేసిందో ఆ సంపూర్ణతలోనికి మనం రాలేము.
God loves honest people.
దేవుడు యథార్థవంతులను ప్రేమించువాడు.
I want to encourage you to be honest before God.
దేవుని ఎదుట మీరు యథార్థంగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
And say to him honestly from your heart.
మీ హృదయంలో నుండి యథార్థంగా ఆయనతో విధంగా చెప్పండి.
And say, Lord Jesus, I only know you as my forgiver.
ప్రభు అయిన యేసు, కేవలం నా పాపాలను క్షమించువానిగా మాత్రమే మీరు నాకు తెలుసు.
I do not know you as my savior.
నా రక్షకునిగా మీరు నాకు తెలియదు.
And if you're honest with him and say, Lord, I want to know you as my savior.
ఆయనతో మీరు యథార్థంగా ఉండి, ప్రభు నా రక్షకునిగా మిమ్మల్ని నేను తెలుసుకొని కోరుచున్నాను అని అడిగినట్లయితే,
నాట్ వన్ హూ జస్ట్ ఫర్గివ్స్ మీ,
కేవలం నా పాపాలను క్షమించేవానిగా మాత్రమే కాదు,
నాట్ వన్ హూ కీప్స్ ఆన్ లిఫ్టింగ్ మీ అవుట్ ఆఫ్ ద పిట్ ఐ ఫాల్ ఇంటూ,
నేను పడిపోయిన గుంతల నుండి అదే విధంగా నన్ను పైకి లాగుతున్న వ్యక్తిగా కాదు,
యువర్ ప్రామిస్ ఇస్ దట్ యుల్ సేవ్ మీ ఫ్రమ్ మై సిన్,
నా పాపముల నుండి నన్ను రక్షిస్తారనే వాగ్దానం మీరు నాకు ఇచ్చారు.
యువర్ నేమ్ ఇట్సెల్ఫ్ మీన్స్,
మీ పేరే అది.
జీసస్ డజంట్ మీన్ ఫర్గివర్, ఇట్ మీన్స్ సేవియర్.
యేసు అంటే క్షమించేవాడు అని కాదు, రక్షకుడు అని.
హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్, నాట్ హీ విల్ ఫర్గివ్ దెమ్ దేర్ సిన్స్.
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును అనేది ఆ పేరు యొక్క అర్థం, కానీ తన ప్రజల యొక్క పాపములను క్షమించును అని కాదు.
ఆఫ్ కోర్స్ హీ ఫర్గివ్స్ us.
ఆయన మనల్ని క్షమిస్తారు.
థ్యాంక్ గాడ్ ఫర్ దాట్.
దాన్ని బట్టి దేవునికి వందనాలు.
None of us could live without it.
Mana paapamulu kshaminchabadakunda manlo evaramu jeevinchalemu.
But he does more than that.
Kani ayana danikante ekkuva chestaru.
He saves us.
Ayana manalnu rakshistaru.
And we need to experience both.
Manamu rendintini kuda anubhavinchali.
I think of the story of the two blind men who once came to Jesus in Matthew chapter 9.
మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉన్న ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తారు.
We read here in Matthew chapter 9 that two blind men verse 27 followed Jesus and said, have mercy on us.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే, ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు.
And Jesus asked them, what do you want me to do for you?
నేను మీకోసం ఏం చేయాలి అని ప్రభు వాళ్ళని అడిగారు.
That in the parallel passage in another gospel that becomes clear.
ఇంకో సువార్తలో ఇదే వాక్య భాగం గురించి ఉంది, అక్కడ స్పష్టంగా ఉంది.
What do you want me to do for you?
నేను మీకు ఏమి చేయాలని మీరు కోరుచున్నారు.
And they said, we want our eyes to be opened.
మా కన్నులు తెరవబడాలని మేము కోరుకుంటున్నాము అని వాళ్ళు చెప్పారు.
And then he asked them a question in Matthew 9:28.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనములో ఆ తర్వాత ఆయన వాళ్ళని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు.
Do you believe that I am able to do this for you?
నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?
That's a very important question.
ఇదెంతో ప్రాముఖ్యమైన ప్రశ్న.
It's an important question that the Lord asks us concerning anything he has promised.
ప్రభు చేసిన ఏ వాగ్దానం గురించి అయినా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.
See, when you make your request to God, and that's right.
మీరు ఏదైనా ప్రభువుకి విన్నపం చేసినప్పుడు అది మంచిదే.
Lord, I want my blind eyes to be open.
ప్రభు నా గుడ్డి కన్నులు తెరవబడాలని నేను కోరుకుంటున్నాను.
Or I want a sickness to be healed.
లేక నా రోగం స్వస్థపరచబడాలని నేను కోరుకుంటున్నాను.
Or I want to be saved from a particular sinful habit.
లేక ఒక ప్రత్యేకమైన పాపపు అలవాటు గురించి నేను రక్షించబడాలి అని కోరుకుంటున్నాను.
ఆర్ లార్డ్ ఐ వాంట్ గెట్ ఎ జాబ్,
లేక నాకు ఈ ఉద్యోగం కావాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా.
ఐ వాంట్ టు ఫైండ్ ఎ ప్లేస్ టు లివ్,
లేక నేను నివసించడానికి నాకు ఒక స్థలం కావాలి.
దేర్ సో మెనీ థింగ్స్ వి కెన్ ఆస్క్ గాడ్ ఫర్ అండ్ గాడ్ కేర్స్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్.
మనం అనేక విషయాల కొరకు ప్రభువును అడగవచ్చు. ప్రభు మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు, అవి ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైనవైన.
బట్ ద క్వశ్చన్ దట్ ద లార్డ్ విల్ ఆస్క్ అస్ ఆఫ్టర్ వి హావ్ మేడ్ అవర్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ టు గాడ్ ఇస్ దిస్.
దేవునికి మన ప్రత్యేక విన్నపం తెలియజేసిన తర్వాత ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతాడు.
డూ యూ బిలీవ్ దట్ ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ,
నేను ఇది నీకు చేయగలనని నీవు నమ్ముచున్నావా?
దట్ ఇస్ జీసస్ స్పీకింగ్.
యేసు ప్రభు అడుగుతున్నారు.
హీ ఇస్ నాట్ ఆస్కింగ్ యూ డూ యూ బిలీవ్ దట్ యూ కెన్ ఓవర్కమ్ దిస్ సిన్,
నీవు ఈ పాపాన్ని జయించగలవని నీవు నమ్ముచున్నావా అని ఆయన అడగట్లేదు.
దట్స్ అ వెరీ లిబరేటింగ్ థాట్.
ఇది మనకెంతో విడుదలను కలుగజేసే తలంపు.
థ్యాంక్ గాడ్ దట్ క్రైస్ట్ డస్ నాట్ ఆస్క్ యూ ఆర్ మీ డూ యూ బిలీవ్ దట్ యూ కెన్ బి యూ కెన్ గివ్ అప్ దిస్ సిన్ఫుల్ హ్యాబిట్.
నీవు నీ పాపాన్ని విడిచిపెట్టగలవు అని క్రీస్తు మనతో చెప్పట్లేదు. దీన్ని బట్టి దేవునికి వందనాలు.
I would straight away answer saying, no, Lord.
ఒకవేళ ప్రభు ఆ విధంగా అడిగితే నేను చేయలేను ప్రభు అని చెప్తాను.
I can't give up any sinful habit.
నేను ఏ పాపపు అలవాటును కూడా విడిచిపెట్టలేను.
I'm such a slave to sin, being born as a child of Adam.
నేను ఆదాము యొక్క కుమారునిగా జన్మించి పాపానికి ఎంతో బానిసగా ఉన్నాను.
Every single sin I'm a slave to.
ప్రతి ఒక్క పాపానికి కూడా నేను బానిసగా ఉన్నాను.
I'm a slave to anger, I'm a slave to this, that and the other, name it.
నేను కోపానికి దాసునిగా ఉన్నాను, ఆ పాపానికి, ఈ పాపానికి, ఏ పాపానికైనా.
బట్ ఐ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్ దట్ యూ కెన్ సేవ్ మీ ఫ్రమ్ ఇట్.
కానీ నా హృదయం అంతటితో నేను నమ్ముతున్నాను నీవు ఏ పాపం నుండి నన్ను రక్షించగలవని.
దట్స్ ద క్వశ్చన్ హియర్. డు యూ బిలీవ్ ద లార్డ్ సేస్ దట్ ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ,
నేను ఇది నీకు చేయగలనని నీవు నమ్ముచున్నావా అని ప్రభు అడుగుతున్నాడు ఇక్కడ.
థ్యాంక్ గాడ్ ఫర్ దాట్.
దాన్ని బట్టి దేవునికి వందనాలు.
జీసస్ డిడ్ంట్ కమ్ హియర్ విత్ సమ్ టీచింగ్ ఆన్ సైకాలజీ ఆన్ హౌ టు train ourselves and our mind.
యేసు క్రీస్తు ప్రభువారు ఏదో మానసిక శాస్త్రాన్ని మనకు బోధించడానికి రాలేదు. నీ మనసుతో ఆ విధంగా చేయవచ్చు, ఈ విధంగా చేయవచ్చు అని.
He didn't come to teach us yoga, how to control our thoughts or things like that.
మన తలంపులను ఏ విధంగా నియంత్రణలో పెట్టుకోవాలో యోగా నేర్పించడానికి ఆయన రాలేదు.
How to overcome anger with self control. No.
మనల్ని మనం నిగ్రహంలో ఉంచుకొని కోపాన్ని ఏ విధంగా జయించాలని చెప్పడానికి ఆయన రాలేదు.
He is asking you, do you believe that I can do this for you?
నీ కొరకు నేను దీన్ని చేయగలనని నీవు నమ్ముచున్నావా అని ఆయన అడుగుచున్నారు.
For he said in John 15 verse 5, without me you can do nothing.
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు.
Thank God for that verse.
ఆ వచనాన్ని బట్టి దేవునికి వందనాలు.
I say, Lord, you yourself said, without you I can do nothing.
ప్రభువా మీరే చెప్పారు మీకు వేరుగా ఉండి నేను ఏమీ చేయలేనని.
I agree 100%.
ప్రభువా నూటికి 100% నేను అంగీకరిస్తున్నాను.
A branch cannot bear fruit if it's not in the tree.
Oka komma chettulo lenatlayite phalalnu phalinchaledu.
And that every branch can say to any tree, even after being 50 years in that tree, without you I can produce no fruit.
Ye komma aina 50 samvatsaralu unna kuda aa chettu tho ee vidhanga cheppalsinde, neevu lekunna nenu emi phalinchalenani.
But if I'm in you, it's almost effortless to produce fruit.
కానీ నేను నీలో ఉన్నట్లయితే నేను ఫలాలను ఫలించడానికి ఏమీ ప్రయాసపడాల్సిన అవసరం లేదు.
Do you think a branch is struggling? Look at a mango tree. Is that branch struggling to produce mangoes?
మీరు ఒక మామిడి చెట్టును చూడండి, ఆ మామిడి కొమ్మ మామిడికాయలను ఫలించడానికి ఏమైనా ప్రయాసపడుతుందా?
No.
లేదు.
But if you cut off that branch from that tree, even if it's been producing mangoes for 50 years, it stops producing immediately because it withers.
ఆ కొమ్మ 50 సంవత్సరాల నుండి మామిడికాయలను ఫలిస్తున్నా కూడా ఆ చెట్టు నుండి మీరు నరికి బయట వేసినట్లయితే ఏమీ ఫలించలేదు, ఎందుకంటే అది ఎండిపోతుంది.
But as long as it's in the tree, the sap of the tree flows in and that's how the mangoes are produced.
కానీ ఆ కొమ్మ చెట్టులో ఉన్నంత వరకు ఆ చెట్టు యొక్క సారం దానిలోకి ప్రవహిస్తుంది కాబట్టి ఫలాలు ఫలిస్తుంది.
That's the principle of overcoming sin.
పాపాన్ని జయించటంలో ఉన్న నియమం అది.
And that's what we need to teach every single person who is a disciple in every nation.
కాబట్టి ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్క శిష్యుని కూడా మనం బోధించాల్సింది ఇదే.
Dear friends, this is what you got to understand. If you're a preacher, you got to make other people to understand. that without Christ you cannot overcome any sin.
ప్రియ స్నేహితులారా, నీవు బోధకుడు అయితే మొట్టమొదట నీవు దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నీవు ఇతరులకు కూడా బోధించాలి. క్రీస్తుకు వేరుగా ఉండి మనమేమీ చేయలేము.
యూ కెన్ ఓవర్కమ్ ఎక్స్టర్నల్ సిన్, ష్యూర్.
బాహ్య సంబంధమైన పాపాన్ని నీవు జయించవచ్చు.
దేర్ ఆర్ మల్టిట్యూడ్స్ ఆఫ్ ఏథియస్ ఇన్ ది వరల్డ్ హూ డోంట్ మర్డర్ ఎనీబడీ అండ్ హూ డోంట్ ఈవెన్ కమిట్ అడల్టరీ ఫిజికలీ.
ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతో మంది నాస్తికులు కూడా వాళ్ళు హత్యలు చేయరు, భౌతికంగా కూడా వ్యభిచారం కూడా చేయరు.
టు కీప్ ది అవుట్ సైడ్ ఆఫ్ ద కప్ క్లీన్ you don't need Jesus Christ.
గిన్నెను వెలుపల శుద్ధి చేయడానికి నీకు యేసుక్రీస్తు ప్రభువు అవసరం లేదు.
You just need to be a good Pharisee.
నీవు ఒక మంచి పరిసయ్యుడివైతే చాలు.
There are non-Christians whose external life is very upright.
ఎంతో మంది క్రైస్తవేతరులు కూడా బాహ్యంగా చూసినట్లయితే ఎంతో నీతిగా ఉంటారు.
Who never cheat and who are honest. Even atheists I know.
వాళ్ళు మోసం చేయరు, నిజాయితీగా ఉంటారు. నాస్తికులు కూడా ఆ విధంగా ఉంటారు నేను చూశాను.
But when it comes to the inner life,
కానీ అంతరంగ జీవితంలోకి వచ్చేసరికి,
ఐ డోంట్ మీన్ సెల్ఫ్ కంట్రోల్ విత్ ద పవర్స్ ఆఫ్ యోగా అండ్ ఆల్ యూ కీప్ యాంగర్ విత్ ఇన్
యోగా అలాంటివి చేసి కోపాన్ని లోపలే ఉంచుకుని నిగ్రహించుకోవటం గురించి నేను మాట్లాడట్లేదు.
దాట్స్ నాట్ డెలివరెన్స్, దాట్స్ జస్ట్ క్లోజింగ్ ద బాటిల్ టైట్ సో దట్ ద పాయిజన్ రిమైన్స్ ఇన్ సైడ్.
అది విడుదల పొందటం కాదు, సీసా యొక్క మూత గట్టిగా పెట్టి విషయాన్ని లోపలే ఉంచినట్లుగా.
ఇట్ స్టిల్ డిస్ట్రాయ్స్ యూ.
అయినా కూడా నిన్ను నాశనం చేస్తుంది.
దట్స్ నాట్ వాట్ క్రైస్ట్ ఆఫర్స్.
క్రీస్తు మనకిచ్చేది అది కాదు.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా అండ్ సెల్ఫ్ కంట్రోల్.
అవి యోగాతోనో మరొక దానితోనో నిగ్రహించుకోవటం.
బట్ క్రైస్ట్ ఆఫర్స్ డెలివరెన్స్ ఫ్రమ్ ది యాంగర్ విదిన్.
కానీ మన అంతరంగంలోనే కోపం నుండి విడుదల పొందడానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు.
ఐ కెన్ ఓపెన్ ద బాటిల్, దేర్ ఇస్ నో పాయిజన్ దేర్, దేర్ ఇస్ నో యాంగర్ దేర్.
ఇప్పుడు నేను సీసా మూత తీయొచ్చు, ఇప్పుడు లోపల విషయం లేదు, హృదయంలో కోపం లేదు.
యు లుక్ ఇన్సైడ్ మై హార్ట్.
నీవు నా హృదయంలో చూడు.
ఇట్స్ నాట్ దట్ ఐ యామ్ విత్ గ్రేట్ ఎఫర్ట్ ట్రైయింగ్ టు కీప్ మై మౌత్ షట్ దట్ ఐ డోంట్ లూజ్ మై టెంపర్.
నేను కోపపడకుండా ఉండడానికి ఎంతో ప్రయాసపడి కష్టపడి నా నోరు మూసుకుని కూర్చోవట్లేదు నేను.
దట్స్ యోగా, దట్స్ నాట్ డెలివరెన్స్ ఫ్రమ్ యాంగర్.
అది కోపం నుండి విడుదల పొందటం కాదు, అది యోగా.
Deliverance from anger is where Christ delivers us from the anger within our hearts.
కోపం నుండి విడుదల పొందటం అంటే క్రీస్తు మన హృదయంలో ఉన్న కోపం నుండి విడుదల చేస్తారు.
It's absent.
కోపం అనేది ఉండదు.
If you look inside the heart, there is no anger.
నీవు హృదయంలో చూసినట్లయితే కోపం ఉండదు అక్కడ.
You look inside the heart, there is no lusting after that woman.
నీవు హృదయంలో చూసినట్లయితే ఆ స్త్రీ ఎడల మోహం ఉండదు.
Only Jesus can do it.
కేవలం యేసుప్రభు మాత్రమే ఆ విధంగా చేయగలడు.
Think of these blind men who came to Jesus and after they made their request the Lord asked them, do you believe that I am able to do this for you?
ఆ గుడ్డి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆ విధంగా అడిగినప్పుడు, ఇది నేను మీకు చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభు అడిగారు. దీన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
And you know all of us have got two eyes and these blind men had both eyes blind. Now
మీ అందరికీ తెలుసు మనకి రెండు కళ్ళు ఉంటాయి. ఈ గ్రుడ్డి వాళ్ళకి రెండు కన్నులకు కూడా గ్రుడ్డితనం ఉంది.
జస్ట్ ఇమాజిన్ దిస్ సిచ్యువేషన్ వేర్ టూ బ్లైండ్ మెన్ విత్ బోత్ ఐస్ బ్లైండ్ ఇన్ ఈచ్ కేస్ స్టాండ్ బిఫోర్ ద లార్డ్.
ఒకసారి ఈ విధంగా ఊహించుకోండి, ఆ ఇద్దరు గ్రుడ్డి వాళ్ళు కూడా వాళ్ళ రెండు కన్నులకు గ్రుడ్డితనం కలిగి ఉంది, ప్రభు ఎదుట నిలబడి ఉన్నారు.
అండ్ వన్ బై వన్ లెట్స్ అస్యూమ్ దే కమ్ వన్ బై వన్ టు ద లార్డ్.
ఒక్కొక్కరుగా ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు, ఆ విధంగా మనం ఊహించుకుందాం.
అండ్ ద ఫస్ట్ మ్యాన్ The Lord asks this question, do you believe that I am able to open your eyes?
మొదటి వ్యక్తిని ప్రభు ఈ విధంగా అడుగుతున్నాడు, నేను నీ కన్నులను తెరవగలవని నీవు నమ్ముచున్నావా?
Not do you believe that you can open your eyes with some exercise or any such thing?
నువ్వు ఏదో కొన్ని ఎక్సర్సైజులు చేసుకొని నీ కన్నులు తెరుచుకోగలవా అని నేను అడగట్లేదు.
Do you believe that I, the Lord says, am able to open your blind eyes?
నీ గుడ్డి కన్నులు నేను తెరవగలనని నీవు నమ్ముచున్నావా అని ప్రభు అడిగారు.
And one the first blind man says, well, Lord, I'd be happy if you could open just one eye.
మొదటి గుడ్డి వాడు ఈ విధంగా చెప్పాడు అనుకోండి, ప్రభువా నాకు ఒక్క కన్ను మీరు తెరిచినా కూడా నేను సంతోషంగా ఉంటాను.
That's more than enough for me.
నాకు చాలు, అదే చాలా ఎక్కువ.
I can survive on this earth and I believe you can do that.
నేను ఈ భూమి మీద జీవించగలను ఒక్క కన్నుతో కూడా, దాన్ని నీవు చేయగలవని నేను నమ్ముతున్నాను.
The Lord would reply to him like he said here, verse 29, be it done to you according to your faith.
అప్పుడు ప్రభు అతనితో ఈ విధంగా చెప్తాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. 29వ వచనం.
నాట్ మై అబిలిటీ ద లార్డ్ సేస్ బట్ అకార్డింగ్ టు యువర్ ఫేత్.
నా సామర్థ్యం చొప్పున కాదు, నీ విశ్వాసం చొప్పున అని ప్రభు చెప్తున్నాడు.
Do you know that the Lord does for us not according to his ability, but according to your faith?
మీకు తెలుసా, ప్రభు తన సామర్థ్యం చొప్పున కాక నీ విశ్వాసం చొప్పున దేవుడు పనిచేస్తాడని.
If you don't have faith for something, even if the Lord has ability to do more than that for you, you won't experience all that the Lord wants to do for you.
ఒకవేళ ఒక విషయం గురించి నీకు విశ్వాసం లేనట్లయితే, ప్రభు దానికంటే ఎంతో ఎక్కువగా చేయగలిగినా ప్రభు తన సామర్థ్యం చొప్పున చేయడు.
You will only experience according to the level of your faith.
నీకు ఎంత విశ్వాసం ఉందో అంత మాత్రమే నువ్వు దాన్ని అనుభవించగలవు.
So if one man says, I've got faith to have only one eye open, the Lord will say, according to your faith, be it done to you.
కాబట్టి ఒక వ్యక్తి నాకు కేవలం ఒక కన్ను మాత్రమే తెరవబడుతుందనే విశ్వాసం ఉందని చెప్తే, నీ విశ్వాసం చొప్పున నీ కలుగునుగాక అని ప్రభు చెప్తారు.
He will go out of that room with one eye open and the other eye shut.
ఆ విధంగా ఆ వ్యక్తి ఒక కన్ను తెరవబడిన వాడిగా, ఒక కన్ను మోయబడిన వాడిగా అక్కడ నుండి బయటకు వెళ్తాడు.
Now that's pretty good for a blind man to have one eye open itself is fantastic.
రెండు కన్నులు గుడ్డితనం కలిగి ఉన్నవాడు ఒక కన్ను తెరవబడినా కూడా అది ఎంతో అద్భుతమే.
Now the other blind man comes in and the Lord asks him the same question. Do you believe I can do this for you?
ఇంకొక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అదే ప్రశ్న అడుగుతున్నాడు, నేను నీకు ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా?
And he says, yes Lord, I believe you can open both eyes.
అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, అవును ప్రభువా, నీవు నా రెండు కన్నులు కూడా తెరవగలవని నేను విశ్వసిస్తున్నాను.
What's impossible for you?
అసలు నీకు అసాధ్యమైనది ఏంటి?
And he gets both eyes open.
అతని రెండు కన్నులు కూడా తెరవబడ్డాయి.
And he comes out and he meets the other blind man who had only one eye open.
అప్పుడు అతడు బయటకు వచ్చి ఒక కన్ను మాత్రమే తెరవబడిన గుడ్డివాని దగ్గరికి వచ్చాడు.
That man says, how in the world did you get both eyes open?
అప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నీ రెండు కన్నులు ఎలా తెరవబడ్డాయి?
This must be some false teaching.
Idedo tappudu bodai undali.
It's not false teaching, he just had more faith than you, that's all.
Idi tappudu bodai kaadu, nee kante athadu ekku viswasam kaligi unnadu ante.
So think of these two eyes as forgiveness of sins and being saved from sin.
Ee rendu kannulu gurinchi ee vidhanga aalochinchandi, okatemo paapa kshamaapanaku sambandhinchindi, inkokatemo paapa nundi rakshinchabadatam.
One person gets both, another person gets only one.
Oka vyakti emo rendintini pondadu, maroka vyakti emo kevalam okka danne pondadu.
Why is that?
Enduku aa vidhanga jarigindi?
Is it because God was partial to that person?
Devudu emanna vyakti adla pakshapatham kaligi unnada?
Is it because that person was a better person?
Aa vyakti emaina shreshthamaina vyaktena?
No.
Kaadu.
He just had faith for what Christ could do for him.
Kristu atani koraku edaithe cheyagaladu dani kosam vishwasanni kaligi unnadu.
One person had faith that Christ could only forgive his sin. He got that.
Oka vyakti emo kevalam యేసు తన పాపములను క్షమించగలడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దాన్ని పొందాడు.
Another person doesn't even have faith that Christ can forgive his sin.
ఇంకొక వ్యక్తికి ఏమో అసలు క్రీస్తు తన పాపములను క్షమించగలడనే విశ్వాసం కూడా లేదు.
He doesn't get even forgiveness.
అప్పుడు అతడు కనీసం పాప క్షమాపణను కూడా పొందలేడు.
There are lots of people like that in the world.
ఈ లోకంలో ఆ విధంగా అనేక మంది ఉన్నారు.
But one has faith that Christ will forgive his sin, he gets forgiveness.
క్రీస్తు తన పాపములను క్షమించగలడనే విశ్వాసాన్ని ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు, అతడు దాన్ని పొందాడు.
Another has faith, like for both eyes, that Christ can not only forgive me, but deliver me from that sinful habit.
ఇంకొక వ్యక్తి ఏమో ఆ రెండు కన్నులు తెరవబడిన వ్యక్తిలాగా, క్రీస్తు ప్రభు కేవలం నా పాపాన్ని క్షమించటం మాత్రమే కాదు, ఆ పాపపు అలవాటు నుండి నన్ను విడిపించగలడు అని నమ్మాడు.
He gets both.
ఆ వ్యక్తి రెండింటినీ పొందాడు.
And when a person proclaims both, that Christ can not only forgive us, but also deliver us, people who have experienced only forgiveness will call that a false teaching.
Oka vyakti Kristu Prabhu kevalam na paapalanu kshaminchatam maatrame kaadu na paapamulni vidipinchagaladu ani cheppinappudu kevalam paapa kshamaapanam maatrame pondina vaaru em antarante adi tappudu bodha ani cheptaru.
Because they haven't experienced it themselves.
Endukante vaallu dinni anubhavinchaledu kaabatti.
They say it's impossible for any human being to have deliverance from sin.
Ee manavunikaina paapam nundi vidudala pondatam asaadhyam ani vaallu cheptaru.
The question is not whether it's impossible for man.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే మానవులకు అది అసాధ్యమా కాదా అని కాదు.
Are you saying it's impossible for God?
దేవునికి కూడా ఇది అసాధ్యమని నువ్వు చెప్తున్నావా?
Jesus said there's nothing impossible for God.
దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు.
Impossible for man, I agree fully.
ఇది మానవులకు అసాధ్యమే, దాన్ని నేను అంగీకరిస్తున్నాను.
It's impossible for man even to get forgiveness of sins without God's power.
దేవుని శక్తి లేకుండా మానవుడు పాప క్షమాపణ పొందటం కూడా అసాధ్యమే.
సో విత్ గాడ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్.
కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.
సో ప్లీజ్ రిమెంబర్ దిస్ దట్ ఇఫ్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ అండ్ సంబడీ ఎల్స్ డస్ ఇట్స్ నాట్ బికాజ్ హీస్ గాట్ సమ్ ఫాల్స్ టీచింగ్.
కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, నీవు పొందని దాన్ని వేరే వాళ్ళు పొందితే అది తప్పుడు బోధ అని కాదు.
ఇట్స్ బికాజ్ యూ డోంట్ బిలీవ్ అస్ మచ్ అస్ హీ డస్.
అతడు విశ్వసించినట్లుగా నీవు విశ్వసించలేదు.
ఇట్స్ లైక్ ఐ కెన్ యూజ్ అనదర్ ఇలస్ట్రేషన్.
నేను ఇంకొక సాదృశ్యాన్ని ఉపయోగిస్తాను.
If rain is falling equally outside everybody's house and there's shortage of water in the town,
oka pattanamlo varsham padutundi prati inti edita kuda samananga padutundi neellaku kodavaledu,
and people put containers outside to collect the rain water,
aa varshapu neetini sekarinchataniki paatralu pettaru.
One man puts a little cup outside his house, how much rain is he going to get?
Oka vyakti emo oka chinna kappu pettadu, enni neellu athadu pondutadu?
Just a full cup.
కేవలం ఆ కప్పు నిండా నీళ్లు పొందుతాడు.
Another person puts a huge tub outside his house.
ఇంకొక వ్యక్తి ఏమో తన ఇంటి ముందు పెద్ద తొట్టి పెట్టాడు.
How much water does he get? A full tub.
అతడు ఎన్ని నీళ్లు సేకరిస్తాడు ఆ తొట్టి నిండా?
Is there a difference between a full tub and a full cup? Certainly.
పెద్ద తొట్టి నిండా ఉన్న నీళ్లకు కప్పు నిండా ఉన్న నీళ్లకు తేడా ఉందా? ఉంది.
And the man with the full cup says, how in the world did you get a full tub of water?
ఆ కప్పు నిండా నీళ్లు కలిగి ఉన్న వ్యక్తి ఏమంటాడంటే, అసలు నీకు ఈ తొట్టి నిండా నీళ్లు ఎలా వచ్చాయంటాడు.
Was God partial to you sending more rain in front of your house?
మీ ఇంటికి ఏమైనా వర్షం ఎక్కువ పంపించి దేవుడు నీ ఎడల పక్షపాతం కలిగి ఉన్నాడా?
నో,
కాదు.
సేమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ బ్రదర్ ఫెల్ అవుట్ సైడ్ యువర్ హౌస్.
సహోదరుడా, మీ ఇంటి ముందు కూడా అంతే వర్షం పడింది.
బట్ యూ ఓన్లీ హ్యాడ్ ఎ లిటిల్ కప్ అవుట్ సైడ్ దట్ వాస్ ద లెవెల్ ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ దట్స్ ఆల్ యూ గాట్.
నీవు కేవలం చిన్న కప్పునే పెట్టావు, నీ విశ్వాసం అంతే ఉంది, అందుకే నీవు అంతే పొందావు.
వి గెట్ ఫ్రమ్ గాడ్ అకార్డింగ్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ అవర్ ఫెయిత్.
మనకు ఎంత విశ్వాసం ఉంటే అంత మాత్రమే దేవుని దగ్గర నుండి పొందుతాం.
గాడ్స్ బ్లెస్సింగ్ ఇస్ అన్లిమిటెడ్.
దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అపరిమితమైనది.
ఎఫీషియన్స్ 1:3 సేస్ హిస్ బ్లెస్డ్ us విత్ ఎవ్రీ సింగిల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్.
ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:3 ఈ విధంగా ఉంది, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు.
ఎవ్రీ బ్లెస్సింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు డెలివర్ us ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ రెచెడ్ సిన్ఫుల్ హ్యాబిట్ దట్ వీ హావ్ అక్వైర్డ్ అండ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఆడమ్ అవర్ ఫోర్ ఫాదర్.
మన పితరుడైన ఆదాము నుండి మనం పొందిన ప్రతి హీనమైన దౌర్భాగ్యమైన పాపము నుండి విడుదల పొందటానికి పరిశుద్ధాత్మనందు ప్రతి ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహించబడింది.
And I'll tell you something, we have all inherited the same evil nature from Adam.
Manandramu kuda Adamu nundi ade dushta swabhavanni pondamu.
Every evil man in the world has got the same evil flesh that you and I have.
Ee lokamlo prati manishi kuda neevu nenu kaligi unna adushtamaina swabhavanne kaligi unnaru.
Maybe our circumstances and our upbringing restrained us from doing some of the terrible evil things that terrorists do.
ఒక ఉగ్రవాది చేసే భయంకరమైన పనులు మనల్ని చేయకుండా మనల్ని కాపాడింది ఏంటంటే బహుశా మన పరిస్థితులు మరియు మన పెంపకం.
But we've got the same flesh.
కానీ మనం కూడా అదే శరీర స్వభావాన్ని కలిగి ఉన్నాం.
And we can be delivered from it only by the power of Jesus Christ through the Holy Spirit.
కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా మనం దీని నుండి విడుదల పొందగలము.
So that's important for us to remember.
కాబట్టి దీన్ని గుర్తుంచుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది.
ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ us టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వెన్ వీ టీచ్ పీపుల్ ఆల్ దట్ జీసస్ కమాండెడ్.
యేసు ఆజ్ఞాపించినంతయు మనము ప్రజలకు బోధించేటప్పుడు దీన్ని వివరించడం ఎంతో ముఖ్యమైన విషయం.
హిస్ కమాండ్మెంట్స్ కెన్ బి ఫుల్ఫిల్డ్ ఓన్లీ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
ఆయన ఆజ్ఞలన్నీ కూడా కేవలం పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే మనం నెరవేర్చగలము.
పర్టికులర్లీ ఇన్ దీస్ టు ఏరియాస్,
ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో.
Let's look at Matthew 5. We were looking at anger and we were looking at sexual lust.
Matthayi swartha 5th adhyayanni marla chuddam. Ikkada manam kopam gurinchi moham gurinchi chustu unnam.
In the Old Testament, how did the Lord tell people to overcome anger?
Paata nibandhanalo kopanni ela jayinchalani devudu cheppadu.
This verse that we looked at in our last study in Ephesians in chapter 4 and verse 26.
ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:26 మన గత అధ్యయనంలో చూసాం.
Ephesians 4:26, be angry and don't sin, is actually a quotation from Psalm 4 and 4.
ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:26 కోపపడు గాని పాపము చేయకుడి అనే ఈ వచనము కీర్తనలు 4:4.
If you've got a New American Standard Bible, you find that Old Testament quotations are shown in capital letters in the New Testament in your letter.
మీరు NASB తర్జుమా కలిగిన బైబిల్ ను చూసినట్లయితే పాత నిబంధనలోని వచనాలు ఏవైతే కృత నిబంధనలో రాయబడ్డాయో అవి క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి.
And in Psalm 4, this is how it reads. Psalm 4, verse 4. Tremble, and the margin of my Bible says, tremble with anger, but do not sin.
కీర్తనలు 4:4 ఈ విధంగా ఉంది, భయము నొందుడి. ఇక్కడ నా బైబిల్లో మార్జిన్ లో ఏముందంటే కోపముతో కూడిన భయము, కోపపడు గాని పాపము చేయకుడి.
So this is the quotation in Ephesians 4:26. Be angry, but don't sin.
ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:26 ఇదే, కోపపడు గాని పాపము చేయకుడి.
May tremble with anger, but don't sin. Don't let that anger become sinful.
కోపపడ్డప్పుడు భయపడండి, కానీ ఆ కోపము పాపంగా మారకుండా చూసుకోండి.
And the solution for that is, go and meditate in your heart upon your bed and be still.
దానికి పరిష్కారం ఏంటంటే మీరు పడకల మీద నుండగా మీ హృదయముల్లో ధ్యానము చేసుకుని ఊరకుండుడి.
And verse 5, trust in the Lord.
5వ వచనము, యెహోవాను నమ్ముకొనుడి.
So what the Old Testament solution for anger was,
పాత నిబంధనలో కోపానికి పరిష్కారం ఏంటంటే,
whenever you're upset with somebody, withdraw from that person, go and lock yourself up in your bedroom and lie down on your bed and meditate on God till you cool down.
నీకెవరి మీదైనా కోపం వచ్చినట్లయితే నువ్వు వెళ్లి నీ మంచం మీద పడుకొని నీ కోపం చల్లారే వరకు కూడా దేవుని గురించి ధ్యానించాలి.
అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ సిచ్యువేషన్.
ఆ పరిస్థితి కోసం దేవుని నమ్మాలి.
దట్ వాస్ ఆల్ దట్స్ పాసిబుల్.
అక్కడ సాధ్యమయ్యేదంతా కూడా అదే.
సో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ యూ కుడ్ కంట్రోల్ ద వర్డ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, సమ్ వాట్ సిమిలర్ టు యోగా.
పాత నిబంధనలో నీ నోటి నుండి వచ్చే మాటలను మాత్రమే నువ్వు నియంత్రించుకోగలవు, యోగా లాగా.
బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ గాడ్స్ గివెన్ us the Holy Spirit.
కానీ కృత నిబంధనలో అయితే దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు.
అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్.
మరియు ఆత్మ ఫలం ఏంటంటే ఆశానిగ్రహం.
దట్ ఫ్రమ్ విదిన్ జీసస్ క్రైస్ట్ డెలివర్స్ us from that anger.
మన అంతరంగంలో నుండే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ కోపం నుండి మనకు విడుదల దయచేస్తారు.
ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ విత్ లస్టింగ్ విత్ ది ఐస్.
మోహపు చూపుల గురించి కూడా ఇదే విధంగా ఉంటుంది.
ఇట్ ఇన్ మాథ్యూ చాప్టర్ 5 హి స్పీక్స్ అబౌట్ లస్టింగ్ విత్ ది ఐస్ అండ్ హి గోస్ ఆన్ టు సే Nobody in the Old Testament, by the way, could overcome it.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఈ మోహపు చూపుల గురించి చెప్తూ పాత నిబంధనలు ఎవరూ దీన్ని జయించలేదు.
The 10th commandment in Exodus chapter 20 was the one commandment nobody could keep.
నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉన్న 10వ ఆజ్ఞను ఎవరూ పాటించలేరు.
I don't know whether you know that.
ఆ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు.
There were 10 commandments, 9 of them were external.
ఆ 10 ఆజ్ఞల్లో మొదటి 9 ఆజ్ఞలు కూడా బాహ్య సంబంధమైనవి.
యు రీడ్ దట్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 20, ఆల్ ది 10 కమాండ్మెంట్స్.
నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా ఉంటాయి, దాన్ని మీరు చదవచ్చు.
ది ఫస్ట్ 9 వర్ ఆల్ ఎక్స్టర్నల్ అండ్ దట్స్ ఆల్ దట్ ఎవ్రీబడీ కుడ్ కీప్.
ఆ మొదటి 9 కూడా బాహ్య సంబంధమైనవి, ఎవరైనా వాటిని పాటించగలరు.
బట్ ది 10th కమాండ్మెంట్ వాస్ యు షల్ నాట్ లస్ట్ ఆఫ్టర్ యువర్ నైబర్స్ హౌస్ ఆర్ హిస్ వైఫ్.
10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదు, నీ పొరుగువాని ఇల్లు కానీ నీ పొరుగువాని భార్యను కానీ.
ఫర్ మేల్ సర్వెంట్ ఆర్ ఎనీథింగ్ దట్స్ యువర్ నైబర్స్ డాటర్.
నీ పొరుగువాని దాసుని కానీ లేక నీ పొరుగువాని కుమార్తెను కానీ.
ఎవ్రీ ఉమెన్ దట్ వాక్స్ ఆన్ ద స్ట్రీట్ ఇస్ ఈదర్ యువర్ నైబర్స్ డాటర్ ఆర్ యువర్ నైబర్స్ వైఫ్.
ఈ భూమి మీద నడిచే స్త్రీలందరూ కూడా నీ పొరుగువాని భార్యో లేక నీ పొరుగువాని కుమార్తె అయి ఉంటుంది.
అండ్ ఇట్ ఇస్ యువర్ నాట్ సపోజ్ టు లస్ట్ ఆఫ్టర్ హర్.
కాబట్టి ఆమెను నీవు మోహించకూడదు.
ఇట్ వాస్ యాక్చువల్లీ రిటన్ దేర్ యాజ్ ద 10th కమాండ్మెంట్.
అది 10వ ఆజ్ఞగా వ్రాయబడి ఉంది.
అండ్ నోబడీ కుడ్ కీప్ ఇట్.
మరియు ఎవరు కూడా దాన్ని పాటించలేరు.
నోబడీ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ కుడ్ కీప్ దట్ కమాండ్మెంట్.
పాత నిబంధనలో ఎవరు కూడా ఆజ్ఞను పాటించలేరు.
ది అపోస్టిల్ పాల్ హు వన్స్ సేస్ దట్ హి అకార్డింగ్ టు ద రైచెస్నెస్ ఆఫ్ ద లా హి సేస్ హి వాస్ బ్లేమ్లెస్ ఇన్ ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 హి సేస్ అకార్డింగ్ టు ద రైచెస్నెస్ విచ్ ఇస్ ఇన్ ద లా వర్స్ 6 ఐ వాస్ ఫౌండ్ బ్లేమ్లెస్.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో పౌలు విధంగా చెప్పాడు, ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనింజోడనై ఉంటిని.
హి టెస్టిఫైడ్ బిఫోర్ ఎ హై ప్రీస్ట్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 23:1, ఐ హావ్ లివ్డ్ విత్ ఎ పర్ఫెక్ట్లీ గుడ్ కాన్షియన్స్ బిఫోర్ గాడ్ అంటిల్ దిస్ డే.
అపొస్తల కార్యములు 23:1 పౌలు ప్రధాన యాజకుని ఎదుట ఈ సాక్ష్యాన్నిస్తూ ఉన్నాడు. సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొని చుంటుని.
వాట్ డిడ్ హి మీన్?
ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటి?
దట్ హి వాస్ కీపింగ్ ఆల్ ది కమాండ్మెంట్స్.
ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాడు అని.
బట్ వాట్ కమాండ్మెంట్స్ వాస్ హి కీపింగ్?
మరి ఏ ఆజ్ఞలను ఆయన పాటిస్తున్నాడు?
ఓన్లీ ది ఫస్ట్ 9.
కేవలం మొదటి 9 ఆజ్ఞల్ని.
బికాజ్ హి ఇస్ ఆనెస్ట్ ఎనఫ్ టు సే ఇన్ రోమన్స్ చాప్టర్ 7 and verse 7 and 8
రోమీయులకు రాసిన పత్రిక 7:7-8 ఆయన యథార్థంగా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు.
When I came to the 10th commandment which said you shall not covet, you shall not lust,
నేను 10వ ఆజ్ఞ దగ్గరకు వచ్చేసరికి నీవు ఆశించకూడదు, నీవు దురాశ కలిగి ఉండకూడదు.
He said I found lusting, verse 8, of every kind within me.
8వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను.
ఐ డిస్కవర్డ్ ఎవ్రీ టైప్ ఆఫ్ లస్ట్.
నా యందు సకల విధమైన దురాశలు ఉన్నట్లు నేను కనుగొన్నాను.
ఫర్ మనీ, ఎ లస్ట్ ఫర్ అదర్ పీపుల్స్ వైవ్స్ అండ్ డాటర్స్. అండ్
డబ్బు గురించి దురాశ, పొరుగువాని భార్య గురించి దురాశ, పొరుగువాని కుమార్తె గురించి దురాశ,
లస్ట్ ఫర్ ఆనర్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ లస్ట్ విదిన్ మీ,
ఘనత కోసం దురాశ, సకల విధమైన దురాశలు నాలో ఉన్నాయి.
అండ్ ఐ రియలైజ్ దిస్ కమాండ్మెంట్ ఐ కుడ్ నాట్ కీప్.
ఈ ఆజ్ఞను నేను పాటించలేను అని నేను కనుగొన్నాను.
But when the Holy Spirit came on the day of Pentecost and filled people,
Pentecost dinana parishuddhaatmudu vachi prajalanu nimpinappudu,
when the apostle Paul was filled with the Holy Spirit in his heart,
apostulaina Paulu tana hrudayamlo parishuddhaatmato nimpabadinappudu,
then he says in Romans 8 and verse 2, the law of the Holy Spirit,
appudu Paulu Roma 8:2 lo ee vidhanga cheptunnadu parishuddhaatma yokka niyamamu,
which is not 10 commandments,
అది 10 ఆజ్ఞలకు సంబంధించింది కాదు.
బట్ ద లా ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్,
క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము.
ఎ లైఫ్ దట్ సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ దిస్ లా ఆఫ్ సిన్ దట్ కెప్ట్ మీ ఫాలింగ్ ఇన్ టు యాంగర్ అండ్ లస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
నేను కోపములో, మోహములో, దురాశల్లో పడిపోయేటట్లు చేసే ఆ పాప నియమము నుండి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను విడుదల చేసింది.
అండ్ హి గోస్ ఆన్ ఇన్ వర్స్ 4 టు సే,
4వ వచనం నుండి కూడా ఆయన ఈ విధంగా చెప్తూ వచ్చాడు,
దిస్ రైచియస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద లా విచ్ ఇస్ యు షల్ నాట్ లస్ట్,
ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే నీవు నీ పొరుగు వాని ఆశించకూడదు అనేది,
ఇస్ నౌ ఫుల్ఫిల్డ్ ఇన్ సైడ్ ఆఫ్ అస్,
ఇప్పుడు అది మన యందు నెరవేర్చబడింది.
బికాస్ వీ డోంట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్,
ఎందుకంటే మనం ఇప్పుడు శరీరానుసారంగా నడుచుకోవట్లేదు.
వీ వాక్ అకార్డింగ్ టు ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్,
ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను అనుసరించే నడుచుకుంటున్నాము.
విచ్ వాస్ ఇంపాసిబుల్ under the old covenant,
పాత నిబంధనలో ఇది అసాధ్యం.
So when Jesus spoke about overcoming these sins in Matthew chapter 5,
యేసు క్రీస్తు ప్రభువారు ఈ పాపాలను జయించాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినప్పుడు,
he was talking about something which is impossible for man to do without the power of the Holy Spirit,
పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏ మానవుడైనా వాటిని జయించటం అసాధ్యం.
If you read Matthew 5, 6, and 7, you'll find at the end of those three chapters, the most important question has not been answered.
Matthayi Suvartha 5, 6, 7 adhyayalu nivu chadivina tarvata ati pramukhamaina prashnaku akkada javabu ledu.
What is that?
Entadi?
Lord, how do I live this life?
Prabhu, nenu asalu ee jeevithanni ela jeevinchali?
That's not even mentioned in Matthew 5, 6, and 7.
Matthayi Suvartha 5, 6, 7 adhyayallo dinni prastavinchaledu.
Matthew 5, 6, and 7 just shows us the standard of life that God expects of a new covenant Christian, of a born again Christian.
Matthayi Suvartha 5, 6, 7 adhyayalo em undante devudu oka krotta nibandhana kristuvun daggara nundi leka tirigi janminchina kristuvun nundi etuvanti jeevithanni aashisthunnado adi undi.
But how to get there, it's not mentioned there.
Kani akkadiki ee vidhanga vellalo akkada prastavinchabadaledu.
Then how in the world will we know what to do?
Mari manam em cheyali ela telustundi?
I believe that the Sermon on the Mount, Matthew 5, 6, and 7, was only proclaimed by Christ to create a desire in our heart for this life.
Nen nammede entante Matthayi Suvartha 5 6 7 adhyayalu konda meda prasangam prabhu enduku chepparante mana hrudayallo korikanu puttinchataniki ee jeevitham kosam.
And if a person has a longing for this life, he will go to God and say, Lord, what's the solution?
Oka vyakti ilanti jeevitham kosam aakali dappulu kaligi unnatlayite atadu prabhu daggariki velli ప్రభువా దీనికి పరిష్కారం ఏంటని అడుగుతాడు.
The Lord will say, you need to be filled with the Holy Spirit.
నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి అని అప్పుడు ప్రభు చెప్తాడు.
You need to be strengthened in the inner man.
నీవు అంతరంగ పురుషుని యందు బలపరచబడాలి.
There's a lot of counterfeit experiences of the Holy Spirit today which only emphasize speaking in tongues.
ఈ రోజు పరిశుద్ధాత్మ పేరు మీద ఎన్నో నకిలీ అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు కేవలం భాషలతో మాట్లాడటం గురించే నొక్కి చెప్తుంటారు.
But this inner life of freedom from sin is not emphasized.
వాళ్ళ అంతరంగ జీవితంలో పాపము నుండి విడుదల పొందే విషయం మీద నొక్కి చెప్పబడట్లేదు.
I thank God I speak in tongues.
నేను కూడా భాషలతో మాట్లాడతాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు.
I've spoken in tongues for 35 years.
నేను 35 సంవత్సరాల నుండి భాషల్లో మాట్లాడుతూ ఉన్నాను.
But the fullness of the Holy Spirit brought something far more important than that in my life.
కాని పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత అనేది దీనికంటే విలువైన దాన్ని నా జీవితంలోనికి తీసుకొచ్చింది.
Deliverance from inner sin.
అంతరంగ పాపము నుండి విడుదలనిచ్చింది.
That's the primary purpose of the fullness of the Holy Spirit.
పరిశుద్ధాత్మ సంపూర్ణత యొక్క ముఖ్యమైన ఉద్దేశం అదే.
So let's seek God for that.
దానికోసం దేవుణ్ణి వెతుకుదాం.
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father.
పరలోకపు తండ్రి.
As we bow before you, we acknowledge that without the power of the Spirit, this will all be theory.
ప్రభు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఇవి కేవలం సిద్ధాంతాలు మాత్రమే అని మేము నమ్ముతూ ఉన్నాం. మీ సన్నిధిలో తలలు వంచి నమస్కరిస్తూ ఉన్నాం.
And so we want to come to you and ask you for that power so that we can experience it in our life and glorify you.
కాబట్టి వీటిని మా జీవితాల్లో అనుభవించి మీ నామాన్ని మహింపరచినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోసం మీ సన్నిధిలోనికి వచ్చి మేము అడుగుతూ ఉన్నాం తండ్రి.
We pray in Jesus' name.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.
ఆమేన్.